కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము పదో వచనం నేను చదువుతా ఉన్నాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వరకు నేను చదువుతా ఉన్నాను. 14వ వచనం నుండి 16 వరకు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ రెండు భాగాల్లో చూస్తే మన దేవుడు ఆయన ఎంత నమ్మదగిన వాడో, లేక ఆయన మనుషుల యొక్క సహాయం కంటే ఆయన సహాయం ఎంత గొప్పదో ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నది. సాధారణంగా తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమిస్తారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తా ఉన్నంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఇది దావీద్ భక్తుని యొక్క అనుభవం అన్నమాట. అతడు మరి తల్లిదండ్రులు అతని తల్లిదండ్రులు తనతో ఎప్పుడు లేరనమాట, అంటే ఎల్లకాలం తనతో లేరు. చిన్నప్పుడే తను తల్లిదండ్రుల యొక్క ప్రేమను అంతగా పొందకుండా కొంత కుటుంబానికి దూరంగా అడవులో ఆ గొర్రెలను మేపుకుంటూ అలాంటి బాల్యం అతనిది, అలాంటి జీవితం అతనిది. తర్వాత రాజు అయిన సౌలు తరుగుతా ఉన్నప్పుడు తన కుటుంబానికి దూరంగా ఎక్కడో అడవులో పారిపోతూ బ్రతికిన వ్యక్తి అతడు. కాబట్టి సాధారణంగా తన జీవితంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమ, తల్లిదండ్రుల యొక్క సంరక్షణ, తల్లిదండ్రుల యొక్క మేళ్లు ఎక్కువగా తను అనుభవించలేకపోయాడు. కాబట్టి తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి, తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను చేరదీశాడు. దేవుడు నన్ను తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమతో ఆయన నన్ను చూసుకున్నాడని దావీదు అనుభవపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చదివితే ఇశ్రాయేల్ భావిస్తా ఉన్నారు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మమ్మల్ని మర్చిపోయాడు అని. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక తల్లి తన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా? గర్భమును పుట్టిన బిడ్డను, చంటి పిల్లను, కాబట్టి పాలిచ్చే తల్లి, ఏ తల్లి కూడా మరి తమ పిల్లలను మర్చిపోరు. వాళ్ళు ఎప్పుడు పక్కలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మరి వాళ్ళు ఎత్తుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎంత మాత్రం విడిచిపెట్టకుండా 24 అవర్స్ వాళ్ళ నిగరానిలో, లేకపోతే వాళ్ళ యొక్క కనుచూపుల్లోనే ఉండేలాగా పిల్లల్ని ఎప్పుడు భద్రంగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏ క్షణాన ఏమి అవసరం వస్తుందో, వాళ్ళకి ఎప్పుడు ఆకలి వస్తుందో, లేకపోతే ఎప్పుడు వాళ్ళకి ఏది చేయాలో అని చెప్పి వాళ్ళతో చాలా ప్రేమగా మమకారాన్ని పంచుతూ వాళ్ళని ఎప్పుడు చక్కగా దగ్గర పెట్టుకుని ఉంటారు. కానీ అలాంటి తల్లులైనా ఒకవేళ వాళ్ళ పిల్లలను మర్చిపోవచ్చేమో, వాళ్ళ పిల్లలను విడిచిపెట్టొచ్చేమో, కానీ నేను మాత్రం నిన్ను మరువను, నేను నిన్ను విడువనని ప్రభు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తా ఉన్నారు. కాబట్టి పిల్లరా, మన ప్రభు మన తల్లి, మన తండ్రి. ఈ రోజున మదర్స్ డే అని మరి చాలా మంది తల్లులను, లేకపోతే తల్లి యొక్క మరి ప్రేమను, లేకపోతే వారి యొక్క పెంపకాన్ని, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మరి తల్లులను గురించి ఈరోజు మరి తల్లు కృతజ్ఞత తెలియజేసేటువంటి రోజుగా ప్రజలు ఈరోజు జరుపుకుంటా ఉన్నారు. అయితే మన దేవుడు మనకు నిజమైన తల్లి, నిజమైన తండ్రి. బైబిల్ చెప్తా ఉంది నిత్యుడగు తండ్రి. కాబట్టి ఆయన నిత్యం ఉంటాడు. శారీరకమైన తండ్రి గాని తల్లి గాని వారు కొద్ది కాలమే ఉంటారు. వారికి కొన్ని పరిధులు ఉంటాయి. వారు కొంతవరకే తమ బాధ్యత నిర్వర్తించగలరు, కొంతవరకే తమ యొక్క ప్రేమను చూపించగలరు, తమ వారి యొక్క మరి వారు అన్ని పరిస్థితుల్లో మరి ఒకేలాగా ఉండలేరు. కానీ మన దేవుడు ఆయన నిజమైన తల్లి, నిజమైన తండ్రి. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడూ మరిచిపోడు, ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన మరి బైబిల్లో మనం చూస్తే కనుక తల్లి వలె మన దేవుడు మనకు చేసే అనేకమైన విషయాలు కూడా మనకి బైబిల్ కనపడతాయి. మరి యెషయా గ్రంథం 66:13 మనం చూస్తే అక్కడ ఏమనుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. కాబట్టి తల్లి అంటే ముందు ఆ ప్రేమ, మమకారం, ఆదరణ అది మనకు గుర్తొస్తాయి కదా. కాబట్టి ఆర్ గాడ్ ఇస్ ఎ కంఫర్టింగ్ మదర్. మన దేవుడు కూడా ఆయనకు తల్లిలాగా ఆయన మనల్ని ఆదరించగలడు. శారీరకమైన తల్లులు కొంతమందికి ఉండకపోవచ్చు, తల్లి లేని లోటు చాలా మందికి మరి అనుభవంలో ఉండొచ్చు. కానీ మన తండ్రి అయిన దేవుడు, లేకపోతే మన దేవుడు ఆయన మనకు తల్లిగా అటువంటి ఆదరణను, అంతకంటే మించినటువంటి ప్రేమను ఆయన మనకు అందించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి దేవుని ఆదరణ తల్లి ఆదరణ కంటే గొప్పదన్నమాట. కాబట్టి ఆయన ద్వారా మనం ఆదరించబడతాం, ఆయన ద్వారా మనం బలపరచబడతాం, ప్రోత్సహించబడతాం. అలాగే ఇప్పుడే మనం చదివాం కదా, ఆయన ఒక చెంటి బిడ్డను ఎలాగైతే తల్లి మర్చిపోదో ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోడు కదా. ఆయన మనం చూస్తే కనుక దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 32:18 అక్కడ ఏమని చెప్తా ఉన్నాయంటే, నిన్ను కనినా నీ దేవుణ్ణి నువ్వు మర్చావు అని ఇస్రాయల్తో మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి మనల్ని కన్న దేవుడు ఆయన కదా. కాబట్టి అంటే ఒక తల్లి ఎలాగైతే పిల్లలకు జన్మనిస్తుందో, వాళ్ళని ఎలా పెంచుతుందో, అలాగా మన ప్రభు కూడా ఆయన మనల్ని కన్నవాడు. ఆయన మనల్ని పెంచేవాడు, ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని మోసేవాడు కదా. గద్ద తన పిల్లలను రెక్కల మీద ఎలా మోస్తుందో అలాగా ఆయన మనల్ని మోస్తాడు, ఆయన మనల్ని మిమ్మల్ని మోసాడని మోసే చెప్తా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఒక తల్లిలాగా మన పుట్టించడం మొదలుకొని మన యొక్క జీవితం అంతా ఆయన మనల్ని చూసుకునేవాడు కదా. నేను మిమ్మల్ని వృద్ధాప్యం వరకు మిమ్మల్ని మోస్తాను, నా చేత భరించబడిన వారులారా అని ఇస్రాయేల్ దేవుడు యెషయా గ్రంథంలో 43:7 మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన దేవుడు ఆయన మనల్ని కనటమే కాదు, మనల్ని పెంచటం, పోషించటం, మన బరువు బాధ్యత అంతా తీర్చటం ఆయన చేస్తే పని అనమాట. కాబట్టి ఆయన మనల్ని పొంచి పోషించే దేవుడు, మన యొక్క భారాలన్నింటినీ భరించే దేవుడు. కాబట్టి ఆయన మనకు నిజమైన తల్లి. తర్వాత మనం చూస్తే కనుక మన ప్రభు ఆయన మనల్ని సంరక్షించేవాడు కూడా, ఒక తల్లి వలె మనల్ని సంరక్షించేవాడు. కోడి తన పిల్లలను ఎలాగైతే సంరక్షిస్తుందో, తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల క్రింద దాచిపెడుతుందో, ఆ యొక్క హానికరమైనటువంటి గ్రద్దల నుంచి, లేకపోతే వీటిని చంపుకు తినేటువంటి ఆ యొక్క ఆకాశ పక్షుల నుంచి ఎలాగైతే కాపాడుతుందో ఒక కోడి తన పిల్లల్ని, అలాగా మనల్ని కూడా ఆయన కాపాడేవాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. మత్తయి సువార్త 23:37 అలాగే లోక సువార్తలో కూడా చెప్పబడింది, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడినట్లు నేను మిమ్మల్ని కూడా కాపాడాలని ప్రయత్నం చేస్తాను, కానీ మీరు వలకపోతురు అని ఇస్రాయల్ గురించి దేవుడు బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక తల్లి వలె ఆయన తన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచేవాడు. అలాగే ఇంకొక విషయం మనం చూస్తే హోషే గ్రంథంలో 13:13 అక్కడ ఏమని చెప్పబడింది అంటే, పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటి వలె నేను మరి నా కోపాన్ని మరి వాళ్ళ మీద కుమ్మరిస్తాను, వాళ్ళ మీద వాళ్ళని నేను సంహరిస్తాను అన్నట్లుగా దేవుడు అక్కడ మాట్లాడతారు. కాబట్టి అంటే ఒక ఎరుగుబట్టి తన పిల్లల్ని గనక పోగొట్టుకుంటే, తన పిల్లల్ని ఎవరైనా తీసుకువెళ్ళిపోతే లేకపోతే చంపేస్తే, అప్పుడు ఆ యొక్క ఎలుగుబంటి చాలా కోపంతో ఉంటది, చాలా రోషంతో ఉంటది. కాబట్టి ఇంకా దాన్ని ఎవరు ఆపలేరనమాట. కాబట్టి మరి తన పిల్లల విషయంలో దేవుడు ఎంతో మరి ఆగ్రహంతో కూడా ఆయన ఉంటారనమాట. కాబట్టి తన పిల్లలకి ఏదైనా హాని జరిగితే, తన పిల్లలకి ఏదైనా కీడి జరిగితే, అందుకని మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టిన వాడితో సమానం అని చెప్పాడు. కాబట్టి అటువంటి మరి ఒక పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటికి ఎంత రోషం, ఎంత మరి పౌరుషం ఉంటుందో, దేవుడు కూడా తన పిల్లల విషయంలో ఎంతో రోషం పౌరుషం పూనుకునే దేవుడు అనమాట. చూసారు కాబట్టి ఈ రీతిగా ఒక తల్లి యొక్క పాత్ర దేవుడు ఎంతో మరి తల్లి కంటే మించి మరి ఆ పాత్రను పోషించేవాడుగా మన దేవుడు కనపడతా ఉన్నారు. కాబట్టి పిల్లగా హీఈస్ ఆర్ ట్రూ అండ్ ఎవర్ లాస్టింగ్ మదర్ అనమాట. కాబట్టి ఆయన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. ఆయన తల్లి వలె మనల్ని ఆదరించే విధానం, మనల్ని పుట్టించి మనల్ని పెంచి పోషించి మనల్ని భద్రపరిచే విధానం, అలాగే మనల్ని సంరక్షించే విధానం, ఒక మన విషయంలో రోషం పూనే విధానం, వీటన్నిటిని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలన్నమాట. మనం చూస్తే మరి ఇందాక మనం చదువుకున్నాం కదా, శారీరకమైన తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ మన ప్రభు మనల్ని ఎప్పుడు మర్చిపోడు, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు కదా. బైబిల్లో కూడా మనం ఎన్నో ఉదాహరణలు చూస్తాం కదా. మరి ఒక తల్లి ఏం చేసింది, సొలొమోను కాలంలో ఆమె తన బిడ్డ మీదే పడిపోయి రాత్రిపూట నిద్రలో మత్తులు ఆమెకు అర్థం కాలేదనమాట. తన బిడ్డను పక్కన వేసుకుని ఆ బిడ్డ మీదే నిద్ర మత్తులు పడిపోయి ఆ బిడ్డ ఆమె కింద నలిగిపోయి చనిపోయినా గానీ ఆమెకు అర్థం కాలేదనమాట. కాబట్టి ఇలాగ ఎంతో మంది తల్లులు ఉంటారు, వారికి మరి తెలియదు అనమాట. కొన్ని కొన్నిసార్లు తెలుసో తెలియకో మరి పిల్లలకు వాళ్ళు మరి కీడు చేసే వాళ్ళతో కూడా ఉంటారనమాట. కానీ మన ప్రభు అటువంటి వాడు కాదు కదా. మనం చూస్తే ఆ యొక్క హాగరు మనకు తెలుసు కదా. హాగరు మరి తన బిడ్డ ఇష్మాయిల్ను తీసుకుని అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క మరి అబ్రహాం చేత ఆమె విడువబడినప్పుడు ఆ సందర్భంలో ఏం జరుగుతుంది, అరణ్యంలో ఆమె మరి వాళ్ళకున్న ఆహారం అయిపోయింది, వాళ్ళకున్న నీళ్లు తిత్తులు నీళ్లు అయిపోయినాయి, ఇంకా వాళ్ళు తినడానికి త్రాగడానికి ఏమీ లేని పరిస్థితుల్లో అరణ్యంలో వాళ్ళు తిరుగులాడుతూ ఉన్నప్పుడు, ఆకలితో మరి అలమటిస్తా ఉన్నప్పుడు, ఆ బిడ్డ మరి ఆకలి అవుతుందమ్మా నాకేదన్నా పెట్టు నాకేదన్నా నీళ్లన్నా తాపించి అని అడుగుతా ఉంటే, నీళ్లు కూడా తాపించలేని ఆ పరిస్థితుల్లో తల్లి మరి ఆ బిడ్డ ఏడుపును చూడలేక తను కూడా ఆకలితో బాధపడుతూ తన బాధను కూడా భరించలేక బాబును ఆ నేల మీద విడిచిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. చూసారా కాబట్టి తల్లేనే ఏమీ సహాయం చేయలేని పరిస్థితి. తల్లే తను ప్రేమిస్తా ఉంది నిజమే, కానీ షీఈస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు హెల్ప్ హిమ్. కాబట్టి ఆమె ఆ బిడ్డకి ఏమి చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఉన్నది. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ మొరపెడితే మరి తల్లి వినలేకపోయింది, తల్లి సహాయం చేయలేకపోయింది, కానీ దేవుడు ఆయన చలించిపోయాడు. ఆయన వెంటనే తన దూతను పంపించి ఆయన తక్షణ సహాయం కదా, వెంటనే వాళ్ళ కొలకొక నీటి బుగ్గ దేవుడు అక్కడ అనుగ్రహించినట్లు చూస్తాం. వెంటనే నీళ్లు తాపించడానికి, ఆ తర్వాత మంచి ఆహారం, వారు కావలసిన ఏర్పాట్లన్నీ అరణ్యంలో దేవుడు చేసినట్లుగా మనం తర్వాత చూస్తాం. కాబట్టి పిల్లరా, దేవుడు ఆయన మన భౌతికమైన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన మనల్ని చేరదీస్తాడు. దావీదుని చేరదీస్తాడు ఆయన, అలాగే ఇష్మాయిల్ని చేరదీస్తాడు, అలాగే ఎంతో మంది చూసారా, ఈ భూమి మీద తల్లిదండ్రులు లేనివారు, లేకపోతే తల్లి లేనివారు, తండ్రి లేనివారు, ఇలాగా అనేక మంది బ్రతకగలుగుతున్నారంటే, వాళ్ళు మంచి స్థానాల్లో కూడా రాగలుగుతున్నారంటే, గాడ్ హీఈస్ ద ట్రూ ఫాదర్ అండ్ ట్రూ మదర్ అనమాట. కాబట్టి ఆయన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. ఒక తల్లి కంటే తండ్రి కంటే మించిన బాధ్యత మనల్ని ప్రేమించాలి. కాబట్టి మదర్ మే ఫెయిల్ ఆర్ ఫర్గెట్ బట్ గాడ్ నెవర్ ఫర్గెట్స్. అది మనం ఇప్పుడు చూస్తా వచ్చాం. తర్వాత రెండో విషయం రండి, సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. 23వ అధ్యాయము 19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇక్కడ మనం చూస్తే పీపుల్ మే ఫెయిల్, దేర్ వర్డ్స్ మే ఫెయిల్, బట్ గాడ్స్ వర్డ్ నెవర్ ఫెయిల్స్. దేవుని యొక్క, మనుషుల యొక్క మాటలు తప్పిపోవచ్చు, కానీ దేవుని మాట ఎప్పుడూ తప్పిపోదు కదా. కాబట్టి పిల్లరా, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు, నరుడు కాడు. మనుషులు సాధారణంగా మాట చెప్తారు, మరలా మాట మీరిపోతూ ఉంటారు, మాట తప్పిపోతూ ఉంటారు. నేను అలా అనలేదులే, లేకపోతే నేను ఇలా అనుకోలేదులే, నేను అలా అనుకోలేదులే అని ఇంకేదో సాకులు చెప్తారు. కానీ దేవుడు ఆయన మాట చెప్తే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనమాట కదా. దేవుని మాట ఏది తప్పిపోదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లూకాసువార్త 1వ అధ్యాయం మనం చూస్తే, లూకాసువార్త 1వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతున్నాను. 37, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. చూసారా? కాబట్టి దేవుని మాట ఏదైనా కాని అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట. దేవుని మాట అది నిజం, దేవుని మాట అది నమ్మదగినది, దేవుని మాట నిత్యము నిలిచేదన్నమాట. అది ఎప్పుడు అవునని కాదని, కాదని అవునని అలాగే ఎప్పుడు ఉండదన్నమాట. మనుషులు మాటలని మార్చేస్తూ ఉంటారు, కానీ దేవుని మాట ఎప్పుడూ మారదు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం మనందరికి తెలుసు కదా, ఏమనుంది అక్కడ, ఆకాశము భూమి అయినా గతించును గాని నా మాట ఎంత మాత్రమును గతించదు. చూసారా? నా మాటలు ఏమాత్రం గతింపవు. గాడ్స్ వర్డ్ విల్ నెవర్ పాస్ అవే. హెవెన్ అండ్ ఎర్త్ షాల్ పాస్ అవే. ఈ భూమి ఆకాశం అన్ని గతించిపోతాయి, ఇవన్నీ కనుమరుగైపోతాయి, ఇవన్నీ నశించిపోతాయి, కానీ దేవుని మాట అది నిలకడగా నిలబడి ఉంటుంది అన్నమాట. తరాలు మారినా యుగాలు మారినా ఆయన మాట మారదు కదా. మనం పాటలు పాడతా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా కదా. కాబట్టి ఆయన మాట నమ్మదగినది, ఆయన మాటను మనం నమ్ముకోవాలి, ఆయన వాక్యాన్ని మనం ఆనుకోవాలన్నమాట. ఆయన వాక్యాన్ని నమ్మగలిగితే, ఆయన వాక్యాన్ని మనం పట్టుకోగలిగితే ఆయన వాక్యం ఎప్పుడూ నిలబడి ఉంటుంది. ఇది స్థిరమైన బండ కదా, తరతరములకు నిలిచేటువంటి బండ దేవుని వాక్యం. కాబట్టి వాక్యం అనేటువంటి బండ మీద మనం నిలబడాలి, వాక్యం అనే బండ మీద మన జీవితాలను కట్టుకోవాలి, వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చదువుతాం కదా, దేవుని వాక్యాన్ని గురించి అక్కడ మంచి విషయాలు పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాలు నేను చదువుతున్నాను. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. చూసారా? కాబట్టి మనుషుల యొక్క, మనుషులందరూ గడ్డి లాంటి వారంట, అలాగే వాళ్ళ అందం లేకపోతే వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ వైభవం, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ అధికారం, వాళ్ళ యొక్క వారి సంపద, ఇవన్నీ కూడా గడ్డి పువ్వు. గడ్డి పువ్వు చూసారా? కాబట్టి గడ్డికి పువ్వు వచ్చినట్టుగా మరి మన యొక్క వైభవం, మన గొప్పతనాలన్నీ కూడా, మన ఆధిక్యతలన్నీ కూడా అవన్నీ గడ్డి పువ్వులాగా ఉన్నాయి. మనమే గడ్డి, మరి మనకున్నవన్నీ కూడా గడ్డి పువ్వు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి గడ్డి ఎండిపోతుంది, పువ్వు కూడా రాలిపోతుంది. కాబట్టి మనుషులు చనిపోతారు, లేకపోతే మనుషులు ఒక రోజున వాళ్ళన్ని కోల్పోతారు, వాళ్ళన్ని శూన్యమైపోతాయి. అవన్నీ ఒక రోజు వాళ్ళని సిగ్గుపరుస్తాయి, అవి వాళ్ళకి సహాయం చేయలేకుండా అయిపోతాయి. కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచుంటుంది. కాబట్టి మనుషులు తప్పిపోతారు, మనుషులు వాళ్ళ మాటలు తప్పిపోతాయి. చూసారా? ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎన్నో పార్టీలు, లేకపోతే వాళ్ళు ఎలా మారిపోతా ఉంటారు క్షణాల్లో. కాబట్టి మనుషులు ఎవరు నిలబడలేరు ఎప్పుడు. మనుషులు అన్ని పరిస్థితుల్లో ఒకలాగా ఉండలేరు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అలాగ అయిపోతూ ఉంటారు వాళ్ళకి. అంటే వాళ్ళ పరిస్థితులు అలాగ అయిపోతూ ఉంటే వాళ్ళు ఇంకా అలాగ మారిపోతూ ఉంటారు, ఏ ఎండ కాకూడదు అన్నట్లుగా. కానీ దేవుడు అలా కాదే. దేవుని వాక్యం అది నమ్మదగినది, అది ఎప్పుడు నిలుచుంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం నమ్ముకోవాలి. మనం ఎవరిని నమ్ముతా ఉన్నాం? దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. మనుషుల మాటలు కాదు, మనుషుల మాటలు కాదు. కాబట్టి దేన్ని మనం పునాదిగా చేసుకుంటున్నాం మన జీవితాలకు? దేవుని వాక్యమే మనకు పునాది అన్నమాట. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఈ మాటే మనం చదువుతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55:11. పది నుండి చూద్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూసారా? కాబట్టి దేవుని మాట అది నిష్ఫలం కాదంట, అది ఎప్పటికీ వ్యర్థం కాదు. అది వెల్లడైనప్పుడు అది ఖచ్చితంగా కార్యం చేస్తుంది కదా. దేవుడు తన మాటతోనే విశ్వం అంతటిని చేశాడు, అని పలికాడు. ఓ దిస్ వండర్ఫుల్ క్రియేషన్ కేమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి అంత గొప్ప శక్తి కలిగిన మాట. మంది పెద్ద పెద్ద తాత్వికులు, ఎవరు ఫిలాసఫర్స్, వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ బైబిల్ లేకుండా చేసేస్తా, ఈ బైబిల్కి ఉండదు, 100 సంవత్సరాలకు ఉండదు అని ఏదో ప్రగల్భాలు పలికారు వాల్టేర్ అలాంటి వ్యక్తులు. కానీ వాళ్లే కనుమరుగైపోయారు, వాళ్లే లేకుండా పోయారు. దేవుని వాక్యం ఇప్పటికీ నిలుచు. కాబట్టి దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఇది. ఈ వాక్యం ఎప్పుడూ నిలుచుంటది. ఈ వాక్యం అన్ని యుగాల్లో అది ఎప్పుడు మారకుండా నిలబడి ఉంటుంది. మనుషులు వాళ్ళ యొక్క జ్ఞానం మారిపోతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు సైన్స్ గొప్పదని చెప్తారు, కానీ అది కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అంతకుముందు చెప్పిన దానికంటే ఇంకా అది కాదు, ఇది ఇది కాదు, అది అని ఇంకా మారిపోతూ ఉంటుంది అది. కానీ దేవుని వాక్యం అయితే అది స్థిరమైనది, స్థిరమైన బండ, స్థిరమైన బండ. కాబట్టి ఈ వాక్యం మీద మన జీవితాలను కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మారిన దేవుని మాట దీన్ని నమ్ముకోవాలి. దీన్ని బట్టి దేవుని స్తుతించాలి కదా. ఒకటి, మన దేవుడు మనకు తల్లి. ఆయన తల్లి మరిచిన ఆయన మరచిపోడు. తల్లిలాగా ఆయన మన జీవితాల్లో ఆయన మనల్ని అన్ని విషయాల్లో చూసుకునేవాడు. తర్వాత తల్లి మరిచిన ఆయన మరువుడు, అది మొదటి విషయం. మదర్ మే ఫెయిల్, మే ఫర్గెట్, బట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. తర్వాత రెండవది, పీపుల్ మే ఫెయిల్, పీపుల్ అండ్ దేర్ వర్డ్స్ మే ఫెయిల్, బట్ గాడ్స్ వర్డ్ నెవర్ ఫెయిల్స్. తర్వాత మూడవది, ఒకటో రాజులు, రాజులు మొదటి గ్రంథం, 8వ అధ్యాయం 56వ వచనం. ఎనిమిదో అధ్యాయం 56 వచనం నేను చదువుతున్నాను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. నా దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న విషయం వంటిదే, కానీ కొంచెం ఏమిటంటే మూడవది, గాడ్స్ ప్రామిసెస్ విల్ నెవర్ ఫెయిల్. కాబట్టి మనుషులు వాగ్దానం చేస్తారు, కానీ మనుషులు వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోతారు. మేము అది చేస్తాం, మేము ఇది ఇస్తాం, మేము అలాగని ఎన్నో కదా ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. ఎంతో ఇదిగో మా ప్రభుత్వం వస్తే ఇలాగైపోద్ది అలాగైపోద్ది ఏదో చేస్తామంటారు, కానీ వాళ్ళు ఇంకా మాకు రెండోసారి ఎన్నుకోండి, మూడోసారి ఎన్నుకోండి, ఇన్ని సంవత్సరాలు అయితే జరుగుతుంది అని ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు కదా. ఆయన శుభవాగ్దానాలన్నీ ఆయన ఖచ్చితంగా ఆయన నెరవేర్చేవాడు కదా. అందుకని ఇశ్రాయేలీల పట్ల దేవుని వాగ్దానాలు అవి నమ్మకంగా దేవుడు నెరవేర్చారంట. చూసారు, ఒక్కటైనా ఆయన వాగ్దానాల్లో తప్పిపోలేదట. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. కాబట్టి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే అన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కాబట్టి మనుషుల వాగ్దానాలు తప్పిపోతాయి, మనుషులు చెప్తారు వాళ్ళు చేయలేకపోతారు, కానీ దేవుడు ఆయన తన వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన మనం ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం, గణపరచబద్ధులమై ఉన్నాం. ఇశ్రాయేల్ పట్ల దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు కదా. వాళ్ళ పితరులతో అంటే అబ్రహాంతో దేవుడు చెప్పారు, ఇదిగో ఐగుప్తు దేశంలోని పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉంటారు, కానీ నేను మరలా వాళ్ళని బయటకు తీసుకొస్తాను అని ఏదైతే ఆయన చెప్పారో ఆ ప్రకారమే ఇశ్రాయేలైన అద్భుతంగా బయటకు తీసుకొచ్చినట్లు చూస్తాం మోషే యొక్క నాయకత్వంలో. తర్వాత అరణ్యంలో వారిని అద్భుతంగా ఆయన నడిపించినట్లు చూస్తాం. కాబట్టి దేవుడు తన ప్రజల పట్ల ఏదైతే వాగ్దానం చేశాడో అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో దేవుడు ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడో కదా, ఎన్ని మాటలు మనం దేవుని వాగ్దానాలు పొంది వాటిని అనుభవిస్తూ వచ్చాం కదా, వాటిని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నేను ఖచ్చితంగా సంతానం ఇస్తాను, నీ సంతానమే నీ కడుపును పుట్టిన వ్యక్తే నీకు వారసుడు అవుతాడు, ఎలియాజర్ అవుతాడు కదయ్యా, ఇంకా నాకు ఏముందని అంటా ఉంటే, కాదు కాదు నీ కడుపును పుట్టిన వ్యక్తే అని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారమే దేవుడు అసాధ్యమైన పరిస్థితులు అయినప్పటికీ, 100 సంవత్సరాల వయసు అయినప్పటికీ దేవుడు అద్భుతంగా ఇస్సాకును దయచేసినట్లు మనం చూస్తాం. కాబట్టి దేవుని వాగ్దానాలు అవి నమ్మదగినవి, దేవుని వాగ్దానాలు నమ్మదగిన. కాబట్టి పిల్లరా, దేవుని వాగ్దానాలు నమ్ముదాం, మనుషుల యొక్క వాగ్దానాలు కాదు కదా. మనుషులు ఒక్కసారి పెళ్లిళ్ళు చేసే ప్రమాణాలు కూడా తగ్గిపోతూ ఉంటారు, కానీ దేవుని వాగ్దానాలు అవి ఎప్పుడూ తగ్గిపోవు. కాబట్టి దేవుని వాగ్దానాల మీద మనం ఆశ పెట్టుకుందాం. దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. యెహోషువా కూడా ఇశ్రాయేలు కదే చెప్తున్నాడు, ఆయన చెప్పిన మంచి మాటల్లో ఆయన అంటే ఆయన వాగ్దానాలు ఏది తప్పి ఉండలేదు. కాబట్టి పిల్లరా, మన పితరుల పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు వారి పట్ల నమ్మకంగా నెరవేర్చారు, మన పట్ల కూడా ఆయన చేసిన వాగ్దానాలు ఎన్నో నెరవేర్చారు, ఇంకా నెరవేర్చనే ఉన్నారు. కాబట్టి ఆయన మీద మనం ఆశ పెట్టుకోవటం మనకు మేలు. వీటిని దీన్ని బట్టి కూడా మనం దేవుని ఎంతో స్తుతించాలి. తర్వాత 4వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము పదమూడో అధ్యాయము ఏడు వచనాలు నేను చదువుతున్నా. అన్నిటికీ తాళుకొనును, లేక ప్రేమ అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముడును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రేమ, ఈ అధ్యాయం అంతా కూడా ఆ దేవుని ప్రేమను గురించి వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కదా. ఈ ప్రేమ, ఇది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అని అంటారు కదా, అగాపే ప్రేమ అంటే గాడ్స్ లో. ప్రేమలో కూడా నాలుగు రకాలు ఉన్నట్లుగా మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. అయితే దేవుని ప్రేమ అది అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ అన్నమాట. సరే, అయితే ఇక్కడ ఏమనుంది, దేవుని ప్రేమ అన్ని పరిస్థితులకు అది తట్టుకొని ఉంటుందట. చూసారు, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ ఓర్చుకుంటుంది, తర్వాత అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముడును కదా. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే లవ్ నెవర్ ఫెయిల్స్ కదా, అంటే గాడ్స్ అగాపే లవ్ నెవర్ ఫెయిల్స్, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ అది ఎప్పుడు కూడా తప్పిపోదు, అది ఎప్పుడు తగ్గిపోదు. కాబట్టి దేవుని ప్రేమను మనం నమ్ముకోవాలి. చాలా సార్లు మనుషుల ప్రేమ కదా, వాళ్ళెవరు వీళ్ళెవరు కదా, ఎంతో మంది యవనస్తులు ఈ దినాలు చూస్తా ఉన్నాం, ఈ ప్రేమ అనే మాయలో పడిపోయి ఎంతగానో మోసపోతా ఉన్నారు, ఎంతగానో వారి జీవితాల్లో నష్టపోతా ఉన్నారు, మనుషులను నమ్మి. లేకపోతే వాళ్ళ ప్రేమ అని వాళ్ళ మాటలు, మాయ మాటలు అవన్నీ కూడా వాళ్ళు చేసే నాటకాలు, ప్రారంభంలో వాళ్ళు చూపించేవి, వాళ్ళు ఇచ్చేవి, వాటిని వీటిని చూసి ఏదో నన్ను బాగా ప్రేమిస్తున్నారు అనుకుంటారు. కానీ మనుషుల ప్రేమ కదా అది అంతే, అది పరిస్థితులను బట్టి మళ్ళీ మారిపోతా ఉంటది కదా. దేవుని ప్రేమ అలా కాదు, దేవుని ప్రేమ అది శాశ్వత కాలం, అది ఎప్పుడు ఇట్ విల్ నెవర్ ఫెయిల్, అది ఎప్పుడు ఉంటది, అది ఎప్పుడు తప్పిపోదు, అది ఎప్పుడు తరిగిపోదు అనమాట. కాబట్టి దేవుని ప్రేమను మనం నమ్ముకోవాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, దేవుని వాక్య సెలవిస్తా ఉంది కదా. మనం రోమిల్కి రాసిన పత్రిక, రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, భక్తిహీనుల కొరకు చనిపోయాను, అదే శత్రువులుగా ఉండగా మన కొరకు చనిపోయాను. కాబట్టి పిల్లరా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, పాపుల కొరకై ఆయన ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. చూసారా, మనం పాపులమైండుగా ప్రేమించాడు, మనం భక్తిహీనులమైండుగా ప్రేమించాడు, మనలో ఏ మంచి చూసి ఏది ఆశించి ప్రేమించాల కదా. మనం ఏదో యోగ్యులమని కాదు, మనం అయోగ్యులమైనా మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఇది ఎంత గొప్ప ప్రేమ. కాబట్టి ఇటువంటి ప్రేమ ఇంకెక్కడా ఈ భూమి మీద మనం వెతికినా దొరకదు అనమాట. అలాగే విలాపవాక్యములు 3వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ దేవుని ప్రేమను గురించి యిర్మీయా భక్తుడు రాస్తా ఉన్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు.
యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు.
పిల్లరా, ఇస్రాయేళ్ళు భయంకరమైన చెరకు వెళ్ళినప్పుడు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వాళ్ళు భయంకర కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని, వాత్సల్యతను గుర్తు చేసుకుంటూ మరి యిర్మీయా భక్తుడు చెప్తున్న మాటలు ఇవి. చూసారా, కాబట్టి మన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ మన దేవుని ప్రేమ అవిషులు కూడా దేవుని ప్రేమ కదా. కాబట్టి ఇస్రాయేల్ దేవుడు బబులోను చెరకు పంపించినా హీ స్టిల్ లవింగ్ దెమ్, చూసారా, ఆయన వాళ్ళని ఇంకా ప్రేమిస్తానన్నాడు. ఆయన లేదో వాళ్ళ కీడు కోరుకుంటున్నాడు అని కాదు, చూసారా, వాళ్ళు మేలు కోరే వాళ్ళని ఆయన ఆ చెరకు పంపిస్తా ఉన్నాడు. చూసారా పిల్లరా, దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక్కోసారి మన జీవితాలు అనుమతించేటువంటి మరి శ్రమలు గాని హింసలు గాని లేకపోతే మన జీవితాల్లో వచ్చే ఉపద్రవాలు వీటి వెనకాల కూడా వీ కెన్ స్టిల్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్. వీటి వెనకాల కూడా దేవుని ప్రేమను మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయన ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఆయన మనల్ని గద్దించి శిక్షించే దేవుడు. చూసారా, ఏ తల్లి ఏ తండ్రి తమ బిడ్డలను వాళ్ళు చావాలని కోరుకోరు, లేకపోతే వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోరు. వాళ్ళు కీడు కోరి వాళ్ళని శిక్షించరు కదా, వాళ్ళు బాగుపడాలని శిక్షిస్తారు. మరి మన తండ్రి సరే మన చెడ్డవాళ్ళమై ఉండి మన పిల్లలు బాగు కోరి వాళ్ళ కొరకే మరి గద్దించి శిక్షిస్తామంటే మన తండ్రి ఇంకెంతో మంచివాడు, మన దేవుడు ఇంకెంతో మంచివాడు. ఆయన ఆయనలో ఏ చెడు లేదు. ఆయన మనందుకు అన్యాయంగా శిక్షిస్తాడు, లేకపోతే కారణం లేకుండా కాదు కదా. ఆయన మన జీవితంలో అనుమతించే వాటి అన్నిటికీ గొప్ప కారణాలు ఉంటాయి. కాబట్టి మంచి ఉద్దేశంతో ఆయన మనల్ని మరి క్రమపరుస్తాడనమాట. ఆయన శిక్షణ అది మనకు మేలు. అందుకని ఇక్కడ మరి భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడు, ఆయన వాత్సల్యతి ఏడతెగక నిలిచినది. ద ఫైత్ఫుల్ లవ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ ఫెయిల్స్. నమ్మకమైన దేవుని ప్రేమ అది ఎప్పుడు తప్పిపోదు, ఏడతెగక నిలిచినది అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఆయన ప్రేమ నమ్మది, ఆయన ప్రేమ ఆనుకున్న దగ్గరది. కాబట్టి ఈ లోకం యొక్క ప్రేమలు వెనకాల పడాల్సిన అవసరం మనకి లేదనమాట కదా. కాబట్టి లోకంలో వద్దన్నగాని వెనకాల పడతా ఉంటారు. ఎంతో దుఃఖకరం, ఎంతో దుఃఖకరం. దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉంటే దేవుని ప్రేమను మనుషులు అర్థం చేసుకోకుండా ఎవరో మనుషుల ప్రేమ కోసం మరి అరులు చాస్తా ఉన్నారు. చూస్తారా, మనుషుల ప్రేమ కొరకే మరి దప్పుగొడతా ఉన్నారు. కానీ దేవుని ప్రేమను మనం రుచి చూస్తే కదా ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమైతే ఆయన మనం ఇప్పుడు విడిచిపెట్టలేము. కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి రుణస్థులుగా మనం జీవిస్తాం అన్నమాట. కాబట్టి క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, మరి ఆ ప్రేమ మనం అర్థం చేసుకుంటే మరి ఆ ప్రేమను ఆ ప్రేమకు మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అంతేకాదు మనం కూడా ఆ ప్రేమను ఇతరులకు అందించేవారుగా పంచేవారుగా మనం మారిపోతాం అన్నమాట. తర్వాత చివరిగా ఇప్పటి వరకు నాలుగు విషయాలు చూసాం కదా. ఒకటి, మదర్ అండ్ ఫాదర్ మే ఫెయిల్ బట్ గాడ్ నెవర్ ఫెయిల్స్, గాడ్ నెవర్ ఫర్గెట్స్. తర్వాత రెండవది, పీపుల్స్ వర్డ్ మే ఫెయిల్ బట్ గాడ్స్ వర్డ్ నెవర్ ఫెయిల్స్. మనుషుల మాటలు తప్పిపోవచ్చు కానీ దేవుని మాట ఎప్పుడూ తప్పిపోదు. తర్వాత మనుషులు వాగ్దానాలు చేసి తప్పిపోతారు కానీ దేవుడు ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చేవాడు, ఆయన వాగ్దానాలు ఎప్పుడూ తప్పిపో. అలాగే నాలుగోది, దేవుని ప్రేమ అది కూడా ఎప్పుడూ తప్పిపోదు, దేవుని ప్రేమ ఎప్పుడూ తరిగిపోదు, అది ఎప్పుడూ నిలుచుంటుంది. కాబట్టి దేవుని ప్రేమను బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలన్నమాట. తర్వాత చివరిగా ఐదవది, మనుషుల యొక్క ప్రణాళికలు తప్పిపోతాయి కానీ దేవుని ప్రణాళిక అది ఎప్పుడు నిలిచుంటుంది. దేవుని ప్రణాళిక అది మారినదనమాట. గాడ్స్ ప్లాన్స్ విల్ నెవర్ ఫెయిల్. రండి సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి మనుషులు ఎన్నో ప్రణాళికలు వేస్తారు కానీ అవన్నీ జరుగుతాయని కాదు, అన్నీ జరగటానికి మరి దేవుని యొక్క సహాయం ఉంటేనే కదా, దేవుని యొక్క ప్రణాళిక ఉంటేనే. కాబట్టి మనుషుల ప్రణాళికలు అన్నీ నెరవేరవు, దేవుని ప్రణాళికే ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని ఆలోచనే స్థిరం, దేవుడు ఏదైతే ఉద్దేశిస్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. యెషయా గ్రంథంలో కూడా మనం మార్చవుతాం. యెషయా గ్రంథం 14:24-27. సైన్యములకు అధిపత్య యెహోవా ప్రమాణ పూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. 27 సైన్యులకు అధిపతి యెహోవా దాన్ని నియమించున్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహు చాచిన వాడు అయినే దాన్ని తిప్పగలవాడెవడు? కాబట్టి దేవుడు ఏదైతే ఆయన నిర్ణయించాడు దాన్ని ఎవరూ రద్దు చేయలేరు. దేవుడు ఏదైతే ఆయన ప్రారంభించాడు దాన్ని ఎవరూ ఆపలేరు. చూసారు కాబట్టి ఆ ఈ సువార్త దేవుని యొక్క ప్రణాళిక, మనుషుల యొక్క రక్షణ దేవుని ప్రణాళిక. కాబట్టి ఈ ప్రణాళికను ఎవరూ రద్దు చేయలేరు, ఎవరూ ఆపలేరు. ఈ చట్టాలు, ఏ ప్రభుత్వాలు, లేకపోతే ఈ భూమి మీద ఏ శక్తులు కూడా దీన్ని అడ్డగించలేవు. కాబట్టి దేవుని కార్యం ఆయన నిరాటంకంగా జరిగించుకుంటారు. అలాగే కీర్తనల గ్రంథం 33:11 చదివితే దేవుని ఆలోచన తరతరములు నిలుస్తుందంట. చూసారు కాబట్టి తరాలు మారిపోవచ్చు కానీ దేవుని ప్రణాళిక మాత్రం నిలబడు. కాబట్టి పిల్లరా, గాడ్స్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్, గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఎవర్లాస్టింగ్. కాబట్టి దే విల్ నెవర్ ఫెయిల్. అందుకని యిర్మీయా గ్రంథం 29:11 మనకు తెలుసు కదా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి క్షేమకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, హానికరమైనవి కావు. కాబట్టి పిల్లరా, దేవుని ఉద్దేశాలు అవి ఎప్పటికీ నెరవేరుతాయి అన్నమాట. దేవుడు ఉద్దేశించిన దాన్ని ఎవరూ రద్దు చేయరు. సాతాను ఎన్ని ప్రణాళికలు, ఎన్ని ఎత్తుగడలు వేసినా దేవుని ప్రణాళికలు వాడు ఎప్పటికీ ఆపలేడు అన్నమాట. వాడు ఎన్నో మరి కుట్రలు పొందుతాడు, కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఎదుట అవేమీ ఆగవన్నమాట. మనం చూస్తే మనుషుల యొక్క ప్రణాళికలు ఆగిపోతాయి కదా. మనం ఆదికాండంలో 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి మొట్టమొదట కదా నోవాహు జలప్రళయం తర్వాత మనుషులందరూ ఏమనుకున్నారు, ఒక పెద్ద గోపురాన్ని కట్టేద్దాం, ఆకాశం అంటే గోపురం కట్టి మంచి పేరు సంపాదించుకుందాం, మనం ఎక్కడే ఉందాం, ఇంకెక్కడికి చెదిరిపోవద్దు, మనం ఒక్కచోటే గుమ్ముగూడు ఉందాం, అందరం ఒక్కచోట కలిసికట్టుగా ఉందామని వాళ్ళు ఏదో ప్రణాళికలు వేశారు. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక ఏమిటి? ఆదికాండం 1:24-25 మనం చదివితే 28 వచనాల్లో అక్కడ ఏమని ఉంటుంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. కాబట్టి భూమి అంతా విస్తరించాలి, భూమి అంతా నిండిపోవాలి, భూమి అంతా వారు రాజ్యం ఏలాలని దేవుని ఉద్దేశం. అయితే మనుషులకు మరొక ఉద్దేశం పుట్టింది, మరొక ఆలోచన ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, భూమి అంతా మనం చెదిరిపోకూడదు, మనం ఒక్కచోటే అందరం ఉండాలి, మనం మన పిల్లలు ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరగాలి, ఇక్కడే చనిపోవాలి. కాబట్టి ఇలాంటి సంకుచితమైన భావాలతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గోపురం కట్టాలని అన్ని ఉన్నాయంట వాళ్ళకి, వాళ్ళకి ఏమి తక్కువ లేదు. మెటీరియల్స్ అన్ని కావాల్సిన మెటీరియల్ ఉన్నాయి, కావలసిన మనుషులు ఉన్నారు అక్కడ, కావలసిన ప్లాన్ ఉంది, అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ దేవుని ఆమోదం లేదు. అది దిస్ ఇస్ నాట్ ఎ ప్లాన్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని ఉద్దేశానికి విరుద్ధమైన ప్రణాళిక అది, దేవునికి ఉద్దేశానికి విరుద్ధమైన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం ఏమైంది? విఫలమైంది. చూసారా అక్కడ దేవుడు వారి భాషలను తారుమారు చేసేసారు. వెంటనే అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా చెదిరిపోయినట్లు చూస్తాం. ఒకరికొకరికి అర్థం కాక, ఒకరి భాషలు ఒకరికి తెలియక, వాళ్ళు ఒకటి చెప్తుంటే ఇంకొకటి అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంకా ఆ ప్రయత్నం విరమించుకొని ఇంకా వాళ్ళు ఓడిపోయామని అంగీకరించి అక్కడ నుంచి చెల్లా చెదిరైపోయినట్లు చూస్తాం. కాబట్టి తారుమారు అయిపోయారు. కాబట్టి పిల్లరా, మనుషుల ప్రణాళికలు తారుమారైపోతాయి, దేవునికి విరుద్ధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి అవన్నీ కూడా తారుమారైపోతాయి. కాబట్టి దేవుని ప్రణాళిక ఎప్పటికైనా నిలుస్తుంది. కాబట్టి దేవుని ప్రణాళిక విరుద్ధంగా మనం నడుస్తున్నామా, లేదా దేవుని ప్రణాళికను గ్రహించి ఆ ప్రణాళిక కొరకే మనం పనిచేస్తున్నామా? కాబట్టి దేవుని ప్రణాళికలు మనం గుర్తించాలి. మన ప్రణాళిక కాదు, మన ఉద్దేశాలు కాదు, నాకు ఇది నచ్చింది, నాకు ఇది కావాలి, నాకు అది నో. దేవుని ప్రణాళిక మనం గుర్తించాలి. దేవుని చిత్తం ఏంటి మన జీవితం పట్ల, లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక ఏమిటి, ఆయన ఎలా పనిచేయాలనుకుంటున్నారు ఈ భూమి మీద, దానికి మనం ఏకీపించాలి. అప్పుడు మనం చేసే ప్రయత్నాలు సఫలవంతమవుతాయి. దేవునితో ఏకీపించి జతపని వాళ్ళుగా మనం పనిచేయాలి, అంతేగాని దేవునికి విరుద్ధమైన వ్యక్తులుగా మనం ఉండకూడదు అనమాట. ఆయనకు విరోధంగా ఎవరూ నిలబడలేరు, ఎవరు నిలబడలేరు. కాబట్టి పిల్లరా, మనుషుల యొక్క ప్రణాళికలన్నీ ఫెయిల్ అయిపోతాయి. మనం గమాలియలు చెప్తున్న మాట ఒకసారి చదువుదామా? గమాలియలు ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 36 నుండి నేను చదువుతున్నా, లేకపోతే 35 నుండి. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తూదాలు లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనును. ఇంచుమించు 100 మనుషులు వానితో కలుసుకొని వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య వారందరూ జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించను, వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయిన ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదైనా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. చూసారా, కాబట్టి గమాలియలు చెప్పిన మాట సన్హెద్రిన్ సభలో ఉన్న వారందరితో ఏమనంటే, ఓ ఇంతకు ముందు ఎంతో మంది ఇలాంటి వాళ్ళు లేచారు, ఉద్యమాలు నడిపించారు, కానీ వాళ్ళు నశించారు, వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూడా మట్టి గరిచిపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పేతురు యోహానులు లేక ఈ అపోస్తలు సువార్త ప్రకటిస్తున్నారు, యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు, వాళ్ళు కూడా వదిలేయండి, వాళ్ళు జోలికి పోవద్దు, వాళ్ళని తొందర పెట్టొద్దు, వాళ్ళని తిప్పలు పెట్టొద్దు, లేకపోతే వాళ్ళని అణిచే ప్రయత్నాలు ఏమి చేయొద్దు. మీరు ఒకవేళ దేవుని ప్రణాళిక అయితే అది ముందుకు వెళ్ళకది, లేకపోతే మనుషులు ప్రణాళిక అయితే గనక, ఎవరు యేసు గనక ఒక మనిషి అయితే, యేసు ప్రారంభించిన ఉద్యమం గనక ఒక మానవ ప్రణాళిక అయితే, మనుషుల ఆలోచనలు అయితే, దానంతటా అదే నశించిపోతుంది. చూస్తారు, కాబట్టి పిల్లల అది నశించలేదు, ఇప్పటికీ భూమి మీద అది ఇంకా వర్తిల్లుతా ఉన్నది, అది ఇంకా విస్తరిస్తా ఉన్నది. ఎందుకంటే ఇది మనుషుల యొక్క ప్రణాళిక కాదు. మనుషులందరూ రక్షణ పొందాలనేది దేవుని ప్రణాళిక, మనుషులందరూ దేవునితో దేవుని రాజ్యంలో ఉండాలనేది దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుడే తన ప్రియ కుమారుని పంపి ఆయన సిలువలో మన కొరకు మరణింపజేసి ఆయన మరణం ద్వారా, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా మనకు రక్షణ, మనకు నిరీక్షణ ఆయన దయచేస్తా ఉన్నారు. కాబట్టి ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని కార్యం. కాబట్టి దీన్ని గనుక మీరు ఆపాలని ప్రయత్నం చేస్తే మీరు దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు. చూసారా, ఎంతో ఖండితంగా చెప్పినట్లు చూస్తాం. కాబట్టి పిల్లరా, ఈ రోజున కూడా మన దేశంలో ఎంతో మంది తెలియక దేవునితో పోరాడుతా ఉన్నారు, దేవునితో పోరాడుతా ఉన్నారు. అందుకనే దేవుడు సౌలుతో ఏమని చెప్పారు, నువ్వు మునుకోళ్ళకు ఎదురు తన్నాలను చూస్తున్నావు, కానీ నీకు అది కష్టం, నీ వల్ల కాదు, నీకు కుదరదు, నువ్వు ఎంత ఎదురుదనినా నీకే నష్టం, నీకే నష్టం, నీకే కష్టం. కానీ దేవుని రాజ్యం ఏమీ ఆగదు, దేవుని సువార్త ఏమీ ఆగదు, దేవుని పని ఏమీ ఆగదని దేవుడు గట్టిగా చెప్పినట్లు చూస్తాం. కాబట్టి పిల్లరా, ఈ దినాన్ని కూడా దేవుని ప్రణాళిక, కాబట్టి ఆర్ వి ఇన్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళికలు మనం జీవిస్తా ఉన్నాము, దేవుని ప్రణాళికలు మనం పనిచేస్తా ఉన్నామా? కాబట్టి దేవుని ప్రణాళికను గుర్తెరగాలి, మన ప్లాన్స్ ను ప్రక్కన పెట్టి దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్ కి మన జీవితాలను అప్పగించుకుంటే మన జీవితాలు ఎప్పుడు నిలిచుంటాయి. కానీ అందుకనే ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 ఏమనుంది, ఆ లోకమును దాని ఆశలు గతించిపోతాయంట, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు, దేవుని ప్రణాళికను నెరవేర్చేవాళ్ళు నిరంతరము నిలుచుంటారు, నిరంతరము నిలుచుంటారు. విల్ స్టాండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కాబట్టి దేవుని ప్రణాళిక నిలుచుంటాయి, దేవుని ప్రణాళికను నెరవేర్చే మనుషులు కూడా వాళ్ళు నిత్యము నిలుచుంటారు, చరిత్రలో చిరస్థాయిగా నిలుచుంటారు. చూసారా, విలియం కేరీ, ఆ ఇంకా ఆ మరి ఎంతో మంది మిషనరీలు వాళ్ళు దేవుని ప్రణాళిక నెరవేర్చే పని వాళ్ళ జీవితాల్లో ప్రధానంగా పెట్టుకున్నారు. అందుకని వాళ్ళు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు, వారి జీవితాలు అలాగా ఆ దీవెనకరంగా వాళ్ళు మరణించిన వాళ్ళ యొక్క పని నిలుచుంది, వాళ్ళ పని ఇప్పటికీ కొనసాగుతా ఉంది. కాబట్టి దేవునికే మహిమ. కాబట్టి పిల్లరా, మనం కూడా మన జీవితాలను దేవుని ప్రణాళిక అప్పగించుకున్నాం. గాడ్స్ ప్లాన్ విల్ నెవర్ ఫెయిల్. కాబట్టి నిత్యమైన దేవుని ప్రణాళికలను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు మనల్ని రక్షించినందుకు, ఆయన ప్రణాళికలకు నడిపించినందుకై దేవుణ్ణి స్తుతిద్దాం. రండి, 5 కారణాలను బట్టి. 1, ఆ తల్లి అయిన తండ్రి అయినా మరిచిపోతారు, విడిచిపెడతారు, కాని మనల్ని మరువని విడువని దేవుడు మనకున్నాడు, ఆయన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అలాగే ఆ 2, మారిన ఆయన మాట, తప్పిపోయిన ఆయన మాటను బట్టి. మనుషులు మాటలు తప్పిపోతారు, కాని దేవుడు ఆయన మాట విషయంలో ఎంతో ఖచ్చితమైన వాడు, కాబట్టి దేవుని స్తుతిద్దాం. అలాగే తప్పిపోయిన ఆయన వాగ్దానాలను బట్టి దేవుని స్తుతిద్దాం. మారిన ఆయన ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మారిన ఆయన అద్భుతమైన ప్రణాళికలను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.